టూ లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.
భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ పూజమతే గోవిందం సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి తుకు కరణే నహి నహి రక్షతి తుకు కరణే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం సంప్రాప్తే సన్నిహితే కాలే నకి నకి రక్షతి తుక్కు కరణే భజ గోవిందం భజ గోవిందం ಜ ಮೂಢಮತೆ ಭಜ ಗೋವಿಂದ.
పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారముక చింత చావు చింత, బాల్యమంతయు చింత వార్ధక్యముక చింత, జీవించుటొక చింత చెడుపు చింత, కర్మలన్నీయు చింత కష్టములొక చింత, సంతసముక చింత వింత చింత. స్వామి ఉపన్యాసములు విన్న ప్రతిసారి మనము జన్మించడానికి వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఆలోచిస్తాము. అయితే ఆ ఉపన్యాసము అయిపోయిన వెంటనే తిరిగి మన జీవితాలు, దానిలో ఉన్న బరువు బాధ్యతలతో సతమతమవుతుంటాము. ప్రతి మానవుడు ఒక సత్సంకల్పముతో పరబ్రహ్మను చేరే ఆశయంతో ఈ భూమిపై జన్మిస్తాడు. కాని తాను పుట్టిన తరువాత తాను ఎవరు అన్న సత్యాన్ని కూడా మరిచి భౌతికమైన, అశాశ్వతమైన భవబంధాలతో కూడి మాయలో పడి మోహపరవశుడై ధనము, పదవి, ఆస్తులు, అంతస్తులు, వస్తువాహనములు, శరీర బలము మొదలైన వాటి కొరకు తన జీవితకాలమంతా ధారపోస్తున్నాడు.
పెట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారమొక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యమొక చింత, జీవించుటొక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత, సర్వచింతల బాపెడి సర్వేశ ప్రేమ, పొందుడికడైన ప్రజలార పొందుమీరా.
ఈ 12 చింతల చింత చెట్టు కింద కూర్చొని సంతోషం కావాలంటే ఎలా లభిస్తుంది? భ్రమను దూరం చేసుకున్నప్పుడే బ్రహ్మ చిక్కుతాడు. ఎక్కడో కాదు, మనయందే సాక్షాత్కరిస్తాడు. నిప్పును ఆలస్యం చేస్తే దానిని నివురు కప్పివేస్తుంది. ఆ నివురును తొలగిస్తే నిప్పు కనిపిస్తుంది. అదేవిధంగా మనలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించుకోవాలంటే దేహాభిమానమనే నివురును దూరం చేసుకోవాలి. ఈ కలియుగంలో మానవునికి భగవన్ నామమే భవసాగరాన్ని దాటించునావా. దానినే జగద్గురువైన శంకర భగవత్పాదుల వారు భజగోవిందం అన్నారు.
భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, భజ మూఢమదే, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం, భజ మూఢమదే. సంప్రాతే సన్నిహితే కాలే, సంప్రాతే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి సుకృంకరణే, నహి నహి రక్షతి సుకృంకరణే, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం, భజ మూఢమదే, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం, భజ మూఢమదే.
ఇంకా రెండవ పదం నందు సంప్రాప్తే సన్నిహితే కాలే అన్నాడు. మానవునికి అన్ని భయముల కంటే కూడా నువ్వు మృత్యు భయము చాలా భయంకరమైనటువంటిది. ఆ మృత్యువు కూడాను లక్ష తేళ్లు మన యొక్క దేహం పైన ప్రాకినట్టు కాదు, లక్ష తేళ్లు కుట్టినంత బాధగా ఉంటుంటాది మృత్యు సమయం నందు. కనుక ఇట్టి భయంకరమైనటువంటి బాధను నీవు అనుభవించుకునేటువంటి సమయం నందు నీకు భగవంతుడు తప్ప అన్ని నీకు ఏమాత్రం కూడా సహాయకారులు కారు అనేటువంటి సత్యములు కూడాను నాకి నాకి రక్షతి దుక్తుంకరణి అన్నాడు. దీనిని పురస్కరించుకునే ప్రహ్లాదుడు కూడాను దీని శుభము లేదు, దివ్య జీవము లేదు. జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి, పుట్టనేల మనము పుట్టియు చచ్చియు, చావులేని పుట్టు పుట్టవలయు అని తాను బోధించాడు. ఇట్టి సత్యమైనటువంటి త్రోవ వెతుకువాడే దొడ్డ బుద్ధి అన్నాడు. కనుక అక్కడ ప్రహ్లాదుడు ఉచ్చరించినటువంటి పదములు మనం చక్కగా విచారణ చేసినప్పుడు దొడ్డ బుద్ధి అని చెప్పాడు, కాని గొడ్డు బుద్ధి అని చెప్పలేదు. అనగా అమృత స్థానమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఆశించినటువంటి వాడు దొడ్డ బుద్ధి అని, దానిని విస్మరించినటువంటి వానిదే గొడ్డు బుద్ధి అని కూడాను ప్రహ్లాదుడు నిర్ణయపరిచాడు. దీనిని ఏ రీతిగా పొందటం అనేటువంటి సందేహం కలిగినటువంటి వారికి కూడాను సరి అయిన జవాబును అందించాడు. దేహమే విల్లు, మన మనస్సే దాని యొక్క త్రాడు, మన యొక్క ప్రాణమే దీని యొక్క అంబు. అనగా ఈ దేహమనేటువంటి యొక్క విల్లు మనస్సు అనేటువంటి దారముతో స్వాధీనపడిపోయింది. ఈ మైండ్ అనేటువంటి దారము లోపల ప్రాణం అనేటువంటి అమ్మును పెట్టి మనం లాగినప్పుడు ఆ విల్లు కూడాను వంగుతుంటాది. మైండ్ను మనము మనసును ఎంత లాగి మనం విడుస్తామో అంత ప్రాణం అంత సూటిగా వెళుతుంటాది. కనుక దేహమును కట్టినటువంటి ఈ యొక్క మనస్సు అనేటువంటి దారమును గట్టిగా పట్టి లాగాలి, కాని దానిని విచ్చలవిడిగా విడిచిపెట్టకూడదు. దీనిని పురస్కరించుకుని మనస్సును అరికట్టడమే మాధవుని యొక్క లక్ష్యమునకు ప్రధానమైన మార్గం అన్నారు. కాన ఈ నీటి బుడగ వంటి దేహముతో, ఈ చంచలమైనటువంటి మనస్సుతో మనము ప్రాణమును విచ్చలవిడిగా సంచరింపచేయటం చేతనే మన యొక్క జీవితమంతా కూడాను గొడ్డు జీవితంగా తయారైపోతున్నారు. ఈ యొక్క ప్రథమ శ్లోకము అన్నమయ మనోమయ ప్రాణమయముల యొక్క తత్వాన్ని కూడాను ప్రకటిస్తూ వచ్చింది. ఈ అన్నము లేకపోతే దేహము జీవించడానికి వీలు కాదు. దేహము లేకపోతే మనస్సును మనం వెతకడానికి వీలు లేదు. మనస్సే లేకపోయినప్పుడు ప్రాణమును గుర్తించడానికి సాధ్యం కాదు. కనుక విజ్ఞానమయ ఆనందమయములు రెండు కూడాను ఈ అన్నమయ మనోమయ ప్రాణములపైన ఆధారపడి ఉండటం చేతని ఆ విజ్ఞానమయ ఆనందమయముల రెండు కోసమని మనం ప్రాకులాడుతున్నాం. అన్నమయ మనోమయ ప్రాణమయములు అనిత్యములైనను, ఇది విలువలైనటువంటివి అయినప్పటికీ, ఈ విజ్ఞానమయ ఆనందమయములు అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి యొక్క పరతత్వములు అయినప్పటికీ, ఈ విలువలైనటువంటి యొక్క మనోమయ ప్రాణమయములపైననే ఆధారపడి ఉంటున్నాయి. విజ్ఞానమయ ఆనందమయములను అనుభవించుకునే నిమిత్తమై ఈ అన్నమయ మనోమయ ప్రాణమయములను మనం కాపాడుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ, మన ఇంటి యందు విలువైనటువంటి యొక్క నగలు వజ్రములు ఉండినప్పుడు దానిని విలువలేనటువంటి యొక్క ఇనుప పెట్టెలో పెట్టి మనం భద్రం చేస్తున్నాం. ఈ యొక్క గోడ్రేజ్ అనేటువంటిది విలువలేనటువంటిది, కానీ విలువలేనటువంటి యొక్క పెట్టెయందు విలువైనటువంటి యొక్క వస్తువులు మనము దాచుతున్నాం. ఈ విలువలేని పెట్టెలో విలువైనటువంటి పదార్థములు దాచుకోవటం వెర్రితనంగా కూడాను ఈనాడు మనం భావిస్తున్నాం. మన దేశమే ఒక వ్యర్థమైనటువంటి విలువలేనటువంటి యొక్క పెట్టె, కానీ ఇట్టి విలువలేనటువంటి యొక్క పెట్టెయందు విలువైనటువంటి యొక్క విజ్ఞానమయ ఆనందమయమైనటువంటి యొక్క వజ్రములు దాచినాడు భగవంతుడు. కానీ మన అవసరాన్ని పురస్కరించుకుని ఇంత విలువైనటువంటివంతా ఇంత విలువలేనటువంటి యొక్క ఈ దేహంలో భగవంతుడు పెట్టడం అంత సరైన ప్లాన్ కాదని మనము కొంత హాస్యాస్పదంగా భావించుకుంటాం. భగవంతుడు బుద్ధిస్వరూపుడు కనుకనే తనకు అనేక రకములైనటువంటి యొక్క విచారణ శక్తి తన యొక్క సంకల్పంలో లయమైపోవటం చేతనే తాను అన్నీ కూడాను ఒక ఫలితవంతమైనటువంటివే తాను సృష్టిస్తాడు, కాని అఫలితమైనటువంటివి తాను సృష్టించడానికి ఏమాత్రం కూడాను సంకల్పించడు. విలువైనటువంటి బంగారు నగలంతా కూడాను విలువైన బంగారు పెట్టెలోనే దాచడానికి మనం ప్రయత్నం చేస్తే లోపల ఉన్న నగలను ఎవరూ చూడరు, పెట్టె మాత్రమే చాలని కూడా దొంగిలించుకోకపోవటానికి ఎంతైనా పూనుకుంటారు. కనుకనే విలువైనటువంటి వస్తువులు విలువలేనటువంటి యొక్క పదార్థములందు దాచుకోవటము ఇది సహజమైనటువంటిది, ఇది సరైనటువంటి యొక్క రీతి ఉన్నటువంటిది. కాన మన విలువైనటువంటి యొక్క విజ్ఞానమయ ఆనందమయములను మనం అనుభవించుకునేటువంటి నిమిత్తము, దానిని అందుకునేటువంటి నిమిత్తము ఈ విలువ లేనటువంటి యొక్క అన్నమయ మనోమయ ప్రాణమయములను సక్రమమైనటువంటి మార్గంలో కాపాడుకోవటం కూడాను దీనికి ఒక ప్రధానమైన కర్తవ్యం.
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే. మనము పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి ఎంతో మంది జన్మించడము చూశాము, అలాగే ఎంతో మంది మరణించడము చూశాము. అయితే స్వామి మనకు చెప్పారు కదా, మనం జీవితంలో ఎంత సాధన చేశాము, ఎంత తపించాము, భగవంతుని వైపుకి ఎన్ని అడుగులు వేశామన్నది చివరి క్షణాలలో మనము చేసే దానిని చూస్తే తెలుస్తుంది అని. మరి చివరి క్షణంలో ఆ సద్బుద్ధి లభించి సద్గతిని పొందాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక క్రికెట్ మ్యాచ్ ని చూస్తున్నాము. అందులో మనకు ఇష్టమైన ఆటగాళ్లందరూ ఉన్నారు. వారు తలుచుకుంటే జయించలేని జట్టే లేదు. వారు కలిసి పనిచేస్తే చేయరాని కార్యమూ లేదు. అయితే ఆ 4 గంటల పాటు ఆ క్రికెట్ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది. ఇరు జట్టుల మధ్య తమ తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తారు. 4 గంటలు వారి ప్రయాస, 4 నెలల వారి సాధన వారికి గెలుపును ప్రసాదిస్తాయి. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. మరి ఎదురుగా ఆడుతున్న జట్టు ఆటగాళ్లు కూడా సాధన చేశారు కదా. 4 గంటల పాటు కష్టపడినా మరి వారు ఎలా ఓడిపోయారు? మన భాషలో దీనినే అదృష్టం వారిని వరించింది అంటాము. ఈ ఆటలోని ఆంతర్యం ఏమిటంటే, నీ ప్రయాస నీవు చేయి, నీ ఆట నీవు ఆడు, మిగిలినది భగవంతునిపై వదిలేయి. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది కూడా అదే కదా, కర్మణ్యే వాది కారస్తే మా ఫలేషు కథాచన, మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్తవ కర్మణి. అలాగే జీవితంలో చివరి క్షణంలో కనుక భగవంతుని స్మరణ చేయాలి, సద్బుద్ధిని పొందాలి, సద్గతిని పొందాలి అంటే సాధన అత్యవసరం. అయితే ఈ సాధన ఎప్పుడు మొదలు పెట్టాలి? 60 సంవత్సరములు వచ్చి నడవలేని స్థితిలో నిస్సహాయంగా ఉండి ఏమీ చేయలేక అయ్యో మొర్రో అని భగవంతుని ప్రార్థించడమా? లేక అన్నీ ఉన్న యవ్వనంలోనా? ఏది సరియైన సమయము? ఆటల పాటల బాల్యం బాయను, ప్రాయములో ప్రేమాయణమాయను, ముదిమిని చింతలు ముదిరిపోయెను, పరబ్రహ్మ కాబట్టకపోయెను. బాల్యం ఆటపాటలతో, యవ్వనం స్త్రీ వ్యామోహంలో, వృద్ధాప్యం చింతలతో ఈ విధంగా జీవితకాలమంతా హరియందు ఆసక్తి లేక విషయాసక్తితోనే గడిపేస్తాడు. హరియందు ఆసక్తి పెరుగకనే అంత్యదశ సమీపిస్తుంది. చివరి వరకు పరమాత్మ చింతనే కలగదు. ఈ శ్లోకం రాసి కొన్ని 100 సంవత్సరాలైనా దానిలోని సత్యం మాత్రం నిత్య నూతనంగా ఉంది. ఈ మధ్యన పిల్లలు పుట్టకముందే వారిని నర్సరీ ఏ స్కూలులో చేర్చాలి అని యోచన, ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాక ఏ ఉద్యోగం చేయాలి అని యోచన, నర్సరీ నుండి కనుక మంచి స్కూలులో వేస్తే మంచి తెలివితేటలు కలిగి పెరిగే కొద్దీ ఆ తెలివితేటలు పెరిగి ఏ డాక్టరో ఇంజనీరో లేక కలెక్టరో అవుతాడని ఆశ. మరి పుట్టడానికి చావడానికి మధ్య ఉన్న 100 సంవత్సరాలకే ఇంత ఆలోచన, సాధన, క్రమశిక్షణ అవసరమనుకుంటే ఇక ముక్తికి మోక్షానికి ఎంత సాధన అవసరం? నర్సరీ నుండి మన పిల్లవాడు మంచి చదువు చదవాలి అని ఎంత ఆరాట పడుతున్నామో అదే ఆరాటము పరమాత్మను తెలుపాలి అనే దానిలో కూడా ఉండాలి అంటారు స్వామి. చిన్నప్పటి నుండి భగవద్ చింతన కనుక అలవాటైతే అది మనం వదులుదామన్నా వదలదు. కాబట్టి ఎప్పుడో ముసలితనంలో భగవంతుని తలుచుకుందాం అనుకోవడం పదవ తరగతిలో చేరాక ఏబీసీడీ నేర్చుకుందాంలే అనుకోవటం అంతటి మూర్ఖత్వం.
భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం.
అందుకే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అన్నారు. ఇది కేవలం ఒక వాహనం మనం రోడ్డుపై నడుపుతున్నప్పుడే కాదు, ఇది మన దేహం అనే వాహనానికి కూడా వర్తిస్తుంది. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుని చిన్నతనంలోనే భగవద్ చింతన అలవర్చుకుంటామో భగవద్ అనుగ్రహం కూడా మనకు అదే విధంగా లభిస్తుంది, ముక్తికి దారిని చూపిస్తుంది. పుస్తకంలోని సారమంతా గ్రహించి కంఠస్థం చేసి పరీక్ష రాస్తే మంచి మార్కులు తప్పక లభిస్తాయన్నది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం. సాధనమున పనులు సమకూరు ధరలోన కాబట్టి
గోవిందం భజ మూఢమదే, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమదే. సంప్రాతే సన్నిహితే కాలే, సంప్రాతే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి దుకృంకరణే, నహి నహి రక్షతి దుకృంకరణే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమదే, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమదే.
ఇప్పుడు స్వామి చెప్పిన ఒక చక్కటి చిన్న కథను విందాం. ఒక ధనవంతుడు మరణానంతరం విష్ణు దూతలతో విష్ణులోకమునకు పయనిస్తున్నాడు. ఉన్నట్లుండి అతడు విష్ణుదూతలతో, అయ్యలారా, నన్ను ఒక్కసారి మా ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్ళండి అని అర్థించాడట. వారు దయతో సమ్మతించారు. ఆ ధనికుడు తన ఇంటి ప్రాంతానికి వెళ్లి నలుదిక్కులో చూశాడు, తన స్వగృహ ప్రాంగణమును చూశాడు. పెదవి విరిచి నిట్టూరుస్తూ, దేవతలారా, ఇక పోదాం రండి అన్నాడు. వారు, ఏమిటయ్యా, వచ్చేటప్పుడు అంత ఆనందంగా ఉన్నావు, ఇప్పుడు అంత నిరాశ నిస్పృహలతో ఉన్నావు అని అడిగారు. ఆ ధనికుడు, దూతలారా, నేను జీవించినంత కాలం నా భార్యాబిడ్డలకు, నా అన్నదమ్ములకు, నా బంధువర్గానికి ఎంతో ప్రేమతో సేవలు చేశాను, సహాయం అందించాను, వారికి కావలసినంత ధనమును ఇచ్చాను, వారి కోరికలన్నీ తీర్చాను, వారిలో ఏ ఒక్కరైనా నా వెంట వస్తున్నారేమోనని చూడాలనిపించి మిమ్మల్ని వెనక్కు తీసుకుని రమ్మన్నాను. కనీసం నన్ను గురించి నాలుగు మంచి మాటలు పలుకుతారేమోనని ఆశించాను, కానీ వారెవరూ నా సంగతి అనుకోవటం లేదు. ఎవరి ఇంట్లో వాళ్లు, ఎవరి పనులలో వారు నిమగ్నులై ఉన్నారు. ఇన్ని దినములు నేను వీరికి చేసిన సేవ అంతా వృధాగా అయింది కదా. ఆ కాలమును ధనమును భగవంతుని సేవకు ఉపయోగించినట్లయితే ఆ పుణ్యమును నన్ను అంటిపెట్టుకుని ఉండేది కదా అని విచారిస్తున్నాను అన్నాడు. దీనిలో అంతరార్థం ఏమిటంటే, పూచిక పుల్లైనా పోయేటప్పుడు వెంటరాదు, జీవించినంతకాలం మమకారములను పెంచుకొనకుండా సంసారంలో ఉంటూనే తటస్థభావం వహించాలి.
సంసారో యమతీవ విచిత్రః. చింతయ కదిహ భ్రాతః తత్వం చింతయ కదిహ భ్రాతః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
యువతే భార్య ఇంకెవడో బిడ్డడు, ఎంత విచిత్రమో ఈ సంసారము. ఎవరి వాడ వెవ్వడ వెటువచ్చితివి, తత్వమిక్కడే తమ్ముడ తెలియరా. ఎవరు భార్య ఎవరు బిడ్డలు, ఈ సంసారం ఎంత విచిత్రము. నీవు ఎవరివాడవు, ఎక్కడి నుండి వచ్చావు. ఈ విధంగా విచారణ సలిపి అసలు రహస్యం తెలుసుకోవాలి. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చి వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళతాడు. జనన మరణముల మధ్యనున్న కాలంలోనే ఈ బంధాలు బాంధవ్యాలు. దేహరీత్యా ఏర్పడినవి ఎన్నటికీ శాశ్వతాలు కావు. మనము పుట్టక ముందర మన తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అలాగే వెళ్లేటప్పుడు వాళ్ళెవరినీ వెంట తీసుకుని వెళ్లము. అయితే ఈ జగత్తు అనే మాయలో పడి ఈ అశాశ్వతమైనటువంటినన్నింటినీ శాశ్వతమనుకుంటున్నాము. ఎంత పెద్ద కష్టమో బాధో వచ్చినప్పుడు భగవంతుని నామస్మరణ చేస్తాము. సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు నా పిల్లలు నా భార్య అని వారి సంతోషంకై పాటుపడుతూ ఆ సంతోషాన్ని సుఖాన్ని ప్రసాదించిన భగవంతునే మరిచిపోతూ ఉంటాము. ఒకసారి ఒక విద్యార్థి స్వామితో, స్వామి ఐ లవ్ యూ, స్వామి యు ఆర్ మై ఎవ్రీథింగ్ అన్నాడు. అప్పుడు స్వామి అన్నారు, శ్రోతలందరూ కూడా శ్రద్ధగా వినాల్సిన విషయం ఇది. భగవంతుడు ఒక భక్తునితో పంచుకున్న ఆవేదన ఇది. తాను ఎంతో ప్రేమించి సృష్టించిన ఈ సృష్టి తాను చెప్పిన ఒక్క సూత్రం కూడా పాటించలేదన్న బాధ. స్వామి అన్నారు, నా స్థానము తిని పారవేసిన ఎంగిలి విస్తారాకు మాదిరి ఉందిరా. మొదట తల్లితండ్రి అంటారు, ఆ తర్వాత స్నేహితులతో తిరుగుతారు, మెల్లిగా భార్య పిల్లలు మనుమలు ఇలా అందరికీ ప్రేమ పంచిన తర్వాత మిగిలింది నాకు ఇస్తారు. అది ఈనాటి భక్తులకు భగవంతునిపై గల ప్రేమ. ఒక్కనాడైనా నోరారా భగవంతుని స్మరణ అయినా చేయరు. కష్టమొచ్చినప్పుడు భగవంతుని తలుచుకుంటారు అని. అయితే భగవంతుడు ఆశించే భక్తి ఎటువంటిది? మనము పురాణాలను కనుక తిరగవేస్తే ఎన్నో ఉదాహరణలు, భక్తుల గాథలు, భగవంతుని నామస్మరణ యొక్క మహత్తు మనకు తెలుస్తాయి. ప్రహ్లాదుని చరిత్ర కనుక విన్నట్లయితే చిన్ననాటి నుండి నారాయణుని నామస్మరణం గావిస్తూ తన సర్వస్వాన్ని నారాయణునికి అర్పించాడు. మరి నారాయణుడు కూడా తనను సర్వస్వం అని భావించిన ఆ చిన్నారిని విడిచిపెట్టక కంటికి రెప్పవలే కాపాడుతూ వచ్చాడు. భజగోవిందంలోని సారము నామస్మరణ, భగవంతుని పట్ల పరిపూర్ణమైన ప్రేమ. ఈ భవసాగరాన్ని దాటించగలిగేది ఆ నారాయణుని నామస్మరణ మాత్రమే.
Oh, no.
మనం అనవచ్చు ఆనాటి పరిస్థితులు వేరు, ఆనాటి వాతావరణం వేరు అని. కాని ప్రహ్లాదుని చుట్టూరా ఉన్నది రాక్షసులే. స్వయాన తన తండ్రికి హరి అన్న అంతెందుకు? హరినామంటేనే ఇష్టం లేదు. కన్న కొడుకని కూడా చూడకుండా ఆ పసిబాలుడిని అనేక విధములైన కష్టములకు గురిచేశాడు. కాని అన్ని కష్టాలకి ఓర్చి సహించి కేవలం నారాయణుణ్ణే నమ్మి భగవంతుని హృదయస్థానం సంపాదించిన భక్తుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడికి తల్లి తండ్రి స్నేహితుడు అంతా నారాయణుడే. మన తల్లిదండ్రిని ఎంచుకునే సౌకర్యం కానీ అవకాశం కానీ మనకు లేదు. అయితే మన చుట్టూ ఉండే స్నేహితులను ఎంచుకోవడం మాత్రం మనపైనే ఆధారపడి ఉంటుంది. అందుకని స్వామి చెప్తూ ఉంటారు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్. అదే శంకరుల వారు భజగోవిందంలో ఈ విధంగా అన్నారు.
సత్సంగముచే సహజ విరక్తి ఆవిరక్తియే అగత భ్రాంతి, భ్రాంతి తీరితే శాంతి స్థిమితము, భ్రాంతి తీరితే శాంతి స్థిమితము, స్థిమితము శాంతే జీవన్ముక్తి, స్థిమితము శాంతే జీవన్ముక్తి.
సత్సంగం వలన విషయాసక్తి దూరం అవుతుంది. విషయాసక్తి నుండి స్వేచ్ఛ పొందిన వ్యక్తి నిర్మోహిగా మారుతాడు. నిర్మోహి అయిన మానవుడు కష్టసుఖాలనే ద్వంద్వాల వలన కలత చెందక నిశ్చలంగా ఉంటాడు. ఆ నిశ్చల స్థితియే జీవన్ముక్తి. ఈ రోజుల్లో నిజమైన స్నేహితులు ఎవరా అంటే, మనలో శక్తి జేబులో డబ్బు ఉన్నంత వరకు మనలను అంటిపెట్టుకు తిరుగుతారు. అది లేని క్షణంలో మన వైపైనా చూడరు. కృష్ణ కుచేలులది నిజమైన స్నేహం, హనుమద్రాములది నిజమైన మైత్రి, భగవంతుడొక్కడే నిజమైన స్నేహితుడు. అది కనుక మనం గుర్తించి వర్తిస్తే మనకు ఎటువంటి సమయంలోనైనా ఏ లోటు కలగదు. మరి ఆ స్నేహం ఎట్లా పెంపొందించుకోవాలి? భగవంతునితో మైత్రి కావాలంటే ఏం చేయాలి? ధన కనక వస్తువాహనాలు సమర్పించుకోవాలా, లేక ఖరీదైన పూలతో పూజించాలా? స్వామి చెప్తారు, భగవంతునితో మైత్రి ఏర్పరచుకోవాలంటే సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఈ విశ్వాసమే మైత్రికి మొట్టమొదటి సోపానము. మనము భగవంతుడే నా నిజమైన స్నేహితుడు అని ప్రగాఢంగా విశ్వసించి ఆ విధంగా మెలిగినప్పుడు తాను ఏది చేసినా నా మంచికే, నా ఉన్నతికే చేస్తాడు అనే భావన కలుగుతుంది. ఎప్పుడైతే ఆ భావన కలుగుతుందో సమచిత్తం ఏర్పడుతుంది. ఎప్పుడైతే సమచిత్తం ఏర్పడుతుందో ఆనందం ప్రాప్తిస్తుంది. కాబట్టి మనమందరం కూడా భగవంతునితో మైత్రి కావాలనుకున్నప్పుడు సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అంటారు స్వామి. కుచేలుడు సర్వస్వం కోల్పోయి అష్టదరిద్రంలో ఉన్న తన మిత్రుడైన కృష్ణునితో ఎటువంటి దుర్భావాన్ని పెంచుకోలేదు. తాను రాజైనాడే, నేను ఈ విధంగా ఉన్నానే అనే భావన తనలో రాలేదు. కట్టకడపటికి కృష్ణుడు అష్టైశ్వర్యాలు కేవలం ఒక గుప్పెడు అటుకులు తిని ప్రసాదించాడు. భగవంతుడు నావాడు అనే విశ్వాసాన్ని పెంచుకుంటే తాను తన భక్తుల కోసం చేయని పనిలేదు, అందించని ఫలమూ లేదు. అంతరాత్మ కన్న అధ్యాపకుడు లేడు, అరయ కాలమొక్కటే పరమగురువు. గ్రంథరాజం వేది ప్రత్యక్ష లోకమే, ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే.
మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను సమాజం యొక్క చేరికతో, సంఘము యొక్క దోషముతో, సంఘము యొక్క మంచితనములతో రూపాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. భూమి పైన పడినటువంటి యొక్క డస్ట్ తనకు పైన ఎగరటక ఏమాత్రము రెక్కలు లేకపోయినప్పటికీ గాలి దేహము చేసుకోవటం చేత ఆ డస్ట్ పైకి వరకు ఎగిరిపోతుంటున్నది. అదే మట్టి నీటితో స్నేహం చేసుకోవటం చేత అట్టడుగు వరకు కూడా దిగిపోతుంటుండాలి. కఠినమైన అంధకార రూపమైనటువంటి యొక్క ఇనుము అగ్నితో స్నేహం చేసుకోవటం చేత మెత్తగా ప్రకాశవంతంగా రూపొందుతుంటుండాలి. అదే మట్టితో చేరినప్పుడు రస్ట్ పట్టి తన యొక్క శక్తి అంతా కూడా బస్ చేసుకుంటుండాలి. ఇవన్నీ కూడా సంగముల వల్లనే జరుగుతుండాలి కాని, సమాజం యొక్క స్నేహం చేతనే జరుగుతుండాలి కాని, కేవలము తనకు తాను మారటం కాని, తనకు తాను పరివర్తన పొందుకోవటానికి కాని ఏమాత్రము మానవులకు సాధ్యం కాదు. పుట్టిన బిడ్డడు కూడాను తల్లి యొక్క ప్రోత్సాహం చేత, తల్లి యొక్క ప్రేమ వాత్సల్యముల చేత మాటలాడటం కాని, నడచటం కాని, చదవటం కాని, వ్రాయటం కాని, అనేక రకములైనటువంటి విద్యలను కూడాను తాను ఇతరుల యొక్క ప్రోత్సాహం చేతనే తాను అభివృద్ధి నొందుతున్నాడు. అట్టి సహాయమే ఆ యొక్క బిడ్డకు లేకుండా మృగముల వలె తాను కూడాను మాట్లాడనటువంటి యొక్క స్థితిలో పడి ఉండేటువంటి వాడు. అడవులు ఎందు పుట్టి, అడవులు ఎందు పెరిగి, అడవులు ఎందు సంచరించేటువంటి మృగములకు ఎట్టి అభ్యాసములు ఉన్నవో అవియే ఆ మృగములకు కూడా ఉంటుంటాయి. కానీ అట్టి మృగములను ఏ సర్కస్ వాడైనా, ఏ యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క శిక్షణ అందించేటువంటి వాడైనా తన చెంతకు తెచ్చుకుని దానికి ప్రత్యేకమైనటువంటి యొక్క తరబీదుల వల్ల దానికి ఉత్తమమైనటువంటి స్థితిని కూడా కల్పిస్తున్నాడు. పక్షులకు కూడాను మనము చెంత చేర్చి కొన్ని రకములైనటువంటి పలుకులు నేర్పించడం చేత, ఆ అభ్యాసం చేత, ఆ సంఘము చేత, ఆ స్నేహము చేత అవి కూడాను కొన్ని రకములైనటువంటి పలుకులు కూడాను స్పష్టంగా పలకటానికి కూడాను పూనుకుంటాయి. కనుక మనము ఏ పవిత్రమైనటువంటి యొక్క దివ్య జీవితంగా మనం జీవించాలని ప్రార్థిస్తున్నాము, ఆశిస్తున్నాము. ఆ ఆశకు తగినట్టుగా మనము మంచివారి స్నేహం చేయటము, మంచివారి మాటలు వినటము, మంచివారి యొక్క జీవితమును ఆచరించుకోవటము, మంచివారి యొక్క అడుగుజాడలలో మనం నడచటము తగినటువంటి రీతిగా మనం పూనుకోవాలి. మనము సత్సంగం యొక్క ప్రభావాన్ని చక్కని రీతిలో మనం విచారణ తలిపినప్పుడు ఎంతనో మనము దివ్యత్వాన్ని కూడా అందుకోవటానికి అవకాశం ఉంటుంది. మంచివారి యొక్క బుద్ధులు, మంచివారి యొక్క నడతలు, మంచివారి యొక్క పలుకులు అతి మధురమైనటువంటివిగాను, గౌరవమైనటువంటివిగాను, కీర్తివంతమైనటువంటివిగాను, శాంతపరమైనటువంటివిగాను, సౌఖ్యాన్ని అందించేటువంటివిగాను, అతి సున్నితమైనటువంటివిగాను ఉంటుంటాయి. అది ప్రకాశవంతమైనటువంటి అగ్ని వలె ఉంటుంటాది. అట్టి ప్రకాశవంతమైనటువంటి అగ్నికి ప్రక్కలోపల అంధకారమైనటువంటి యొక్క బొగ్గును తెచ్చి మనం చేర్చినప్పుడు ఆ యొక్క అగ్నికి ఎంతవరకు సంఘంగా చేరి ఉంటుంటాదో ఆ భాగమంతా కూడాను ఈ బొగ్గు లోపల కూడాను ప్రకాశవంతమైపోతుంది. ఈ ప్రకాశవంతమైనటువంటి అగ్నికి మన అజ్ఞానమైనటువంటి యొక్క బొగ్గును చేర్చటమే కాదు, ఎంతవరకు చేర్చటమో అంత మాత్రమే ఇందుకు కూడాను ప్రకాశం ఏర్పడుతుంది. కానీ దానిని ఆచరణ అనేటువంటి సాధన కింద మనం దానినే ఒక ఫ్యానిగా భావించుకుని ఆ ఆచరణనే ఒక ఫ్యానిగా మనం విసిరినప్పుడు బొగ్గు పూర్తి అగ్నిగా మారిపోతుంది.
భజగోవిందంలోని సారము గ్రహించాలంటే కేవలం ఆ శ్లోకములను వినటంతో సరిపోదు, దానిలోని భావాన్ని గ్రహించాలి. స్వామి చెప్పినట్టు ఈ భావాన్ని గ్రహించినంత మాత్రాన కూడా సరిపోదు, దానిని ఆచరణలో పెట్టాలి. స్వామి తన జీవిత కాలంలో ప్రతి క్షణము కూడా ఇతరులకై ధారపోశారు. వారు ఏది తలంచారో అదే చెప్పారు, ఏది చెప్పారో అదే చేశారు. ప్రతి విషయంలోనూ త్రికర శుద్ధిని పాటించారు. స్వామి చెప్తుండేవారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంటే కేవలం నా నామాన్ని, నా రూపాన్ని ప్రేమిస్తున్నారు. మీరు నా సందేశాన్ని ఆచరణలో పెట్టినప్పుడు స్వామిని నిజంగా ప్రేమించిన వారవుతారు. భజగోవిందంలో శంకరుల వారు బోధించిన ప్రతి మాట ఒక నిత్య సత్యము. మన జీవితాలను సార్థకం చేయడానికి దీనిలో ఏ ఒక్కటినైనా పాటిస్తే చాలు, మిగతావన్నీ వాటంతటా అవే వస్తాయి. శంకరులు మానవాళికి అందించిన భజగోవిందాన్ని, దానిలోని సారాన్ని కొంత గ్రహించినంత మాత్రమే మనసుకు ఎంతో తృప్తి కలుగుతుంది. మరి సాక్షాత్తు ఆ ఈశ్వరుండే దివి నుండి భువికి దిగివచ్చి ప్రకృతిలోని పరమాత్మతత్వాన్ని జగత్తులో మనకు అతి క్లిష్టమైనవిగా కనిపించే మర్మాలను విడమర్చి చెప్పటమే కాక వాటిని ఎలా ఆచరించాలో చూపించిన మహిమాన్విత మహితమూర్తి మన స్వామి. అవతారమనగా అర్థమేమి? భగవంతుడు దివి నుండి భువికి దిగివచ్చి జీవప్రజ్ఞతో పాటు దైవప్రజ్ఞ. వారు శంఖచక్రములు ధరించి మన మధ్య నడయాడితే వారిని మ్యూజియంలో పెట్టేవారమని స్వామి ఒకమారు హాస్యోక్తంగా అన్నారు. అందుకనే స్వామి మనకొక స్నేహితుని వలె తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తానై సత్సంగత్వే నిస్సంగత్వం అన్నదానిని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని సర్వులలోని ఈశ్వరత్వాన్ని చెప్పకనే చెప్పారు. మానవ సేవయే మాధవ సేవయని కులమత భేదాలను కూలదీసి సర్వమానవ సమైక్యతను చాటి చెప్పారు. సేవ, ప్రేమ అనే రెండు ఆయుధాలను ధరించి మానవుని ముక్తి పదం వైపుకు నడిపించారు. మనం చేయాల్సిందల్లా వారు చెప్పిన మాటలను, సందేశాన్ని గ్రహించటం, వారు చూపిన దారిలో పయనించడం. ఇక ఆనందమే తప్ప మనకు తప్పక ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే వారు చెప్పిన విధంగా నడుచుకుని నామస్మరణ చేస్తూ మానవ సేవ చేస్తుంటామో అంతేకాలమున కేవలం సాధనే, ఈ సాధనే మనల్ని బంధ విముక్తుల్ని గావిస్తుంది. భజగోవిందంలోని సారాన్ని కూడా స్వామి తమ ఉపన్యాసాలలో ఎంతో చక్కగా విశదీకరించారు. మనకు సకుడిగా వ్యవహరిస్తూ మనలోని మాలిన్యాన్ని తొలగించి సచ్చిత్ ఆనంద స్వరూపమే మన స్వస్వరూపమని గ్రహించే విధంగా ఆశీర్వదించమని కోరుకుందాం. ఈ కార్యక్రమం భజగోవిందంలోని సారాన్ని తెలపటానికి చేసిన ఒక చిన్న ప్రయత్నమే కాని దాని విశ్లేషణ అంతరార్థము ఎంతమాత్రమూ కాదు. భజగోవిందంలోని సారము ఒక్క రోజులో వింటే, చదివితే అబ్బేది కాదు. ఆచరణ, సాధన అనే రెండింటితోనే సాధ్యమవుతుంది. ఆ ఆచరణలో మనం సఫలమవ్వాలని ఆ ఓంకార రూపుడిని అయిన మన స్వామిని ప్రార్థిద్దాం. మొట్టమొదటిసారి చేసిన ఈ చిరు ప్రయత్నంలో ఏవైనా తప్పులుంటే క్షమించి సదా మీ ప్రేమానుగ్రహాలకు పాత్రుడనయ్యే విధంగా ఆశీర్వదించమని స్వామిని ప్రార్థిస్తూ శ్రోతల దగ్గర సెలవు తీసుకుంటున్నది రేడియో సాయి బృందం నుండి సాయి ప్రసాద్. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:21. మరికొద్ది సేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి వేదపఠనం మరియు భజన ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి.
ఆలమందలికడంతు
బాలగోవిందుడే కనువిందు చేయుచు కదలివచ్చే
ప్రేమ గీత వినిపించగా శాంతి పదం చూపించగా
సంభవామి పదే పదే అనుచు పలికే
చింతన చేయలేలా చరణంటే కరుణి